ఓం శాంతి. 15/8/2023. మధురమైన పిల్లలు, తండ్రిది బిందు స్వరూపము. వారిని యథార్థంగా గుర్తించి స్మృతి చేయండి. ఇదే తెలివైన పని. ప్రశ్న: అనంతమైన దృష్టిలో స్వప్నానికి అర్థమేమిటి? ఈ ప్రపంచాన్ని స్వప్నతుల్యమైన ప్రపంచమని ఎందుకన్నారు? జవాబు: స్వప్నం అనగా గతించిపోయిన విషయము. ఈ ప్రపంచమంతా ఇప్పుడు స్వప్నతుల్యమని, అనగా సత్యుగం నుండి మొదలుకుని కలియుగాంతం వరకు అంతా గతించిపోయింది అని ఇప్పుడు మీకు తెలుసు. మీకిప్పుడు క్షణంలో ఈ స్వప్నతుల్యమైన ప్రపంచం యొక్క స్మృతి కలిగింది. మీరు సృష్టి ఆది మధ్యాంతాలు, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనాల గురించి తెలుసుకుని మాస్టర్ భగవానులుగా అయ్యారు. పాట: నా మనసనే ద్వారంలోకి ఎవరొచ్చారు? ఓం శాంతి. శివ్బాబా, తమ మధురాతి మధురమైన పిల్లలకు, చాలా కాలం తర్వాత కలిసిన సాలిగ్రామాలకు కూర్చునార్థం చేయిస్తారు. సాలిగ్రామాలే శివ్బాబాకు పిల్లలవుతారు కదా. వారు మనల్ని చదివిస్తున్నారని, వారి గురించి అంశమాత్రం కూడా ఎవరికీ తెలియదని పిల్లలకు తెలుసు. శివుని మందిరాల్లోకి వెళ్తారు కాని అక్కడ చాలా పెద్ద శివలింగాన్ని చూస్తారు. మా బాబా ఒక బిందు అని అక్కడెవ్వరూ భావించరు. ఏ పిల్లలైతే శివ్బాబాను అంత పెద్దగా భావిస్తూ స్మృతి చేస్తారో లేక చేస్తూ ఉండొచ్చు, వారు కూడా అమాయకులే. ఎందుకంటే అది కూడా తప్పే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఒక బిందువును. ఇప్పుడు బిందువుని ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలరు? కొందరు అఖండ జ్యోతి స్వరూపం లేక ఫలానానంటారు, కాని అది నిజం కాదు. వారు ఒక బిందువు. వారిని స్మృతి చేయడం చాలా కష్టం. గడియగడియా మర్చిపోతారు. భక్తి మార్గంలో శివలింగంపై పుష్పాలర్పించే లేక పూజించే అలవాటేర్పడింది కావున అదే గుర్తుంటుంది. కాని మా బాబా బిందు రూపుడు అన్నది గడియగడియా మర్చిపోతారు. మొత్తం డ్రామా అంతటిలోనూ వారి పాత్ర ఏదైతే ఉందో దానిని అభినయిస్తారు. వారు సుఖసాగరుడు, శాంతిసాగరుడు అంటూ బిందువునేమైనా మహిమ చేస్తారా? ఎంత చిన్నని బిందు రూపము. పిల్లలు మేము ధ్యానంలో ఎవరినుంచుకోవాలి అని అడుగుతారు. ఈ విషయాలను వివేకవంతులే అర్థం చేసుకోగలరు. లేదంటే ఆ శివలింగమే గుర్తుకొస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడైతే మంచి రీతిలో బుద్ధిలో కూర్చోగలరు. బాబా అయితే ఒక బిందువు. పాటలో కూడా ఏమంటారంటే, వారిని గుర్తు తెచ్చుకున్నా కూడా గుర్తుకురారు, మరి వారి ముఖం ఎలా ఉంటుంది? ఇది కూడా అద్భుతము. వారు ఎంత చిన్న బిందువు. జ్ఞాననాట్యం చేస్తారు. ఇది స్వప్నాల ప్రపంచమని అంటారు. గతించిపోయిన విషయాన్ని స్వప్నమని అనడం జరుగుతుంది. స్వప్నతుల్యమైన ప్రపంచం ఏదైతే గతించిపోయిందో అది మీ బుద్ధిలోకి వస్తుంది. మొత్తం బ్రహ్మాండము, మూలవతనము, సూక్ష్మతనము, సత్యత్రేత ద్వాపరయుగాలు అంతా స్వప్నం వలే గడిచిపోయింది. ఏదైతే గతించిపోతుందో అది స్వప్నమైపోయింది. ఇప్పుడు కలియుగం కూడా అంతిమంలో ఉంది. ఇది స్వప్నతుల్యమైన ప్రపంచం కదా. అక్కడ హద్దులోని స్వప్నాలు వస్తాయి. మీకు అనంతం బుద్ధిలోకి వస్తుంది. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అందరూ స్వప్నమైపోయారు. దీనిని స్వప్నాల ప్రపంచమని అంటారు. ఈ రహస్యం పిల్లలను మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సత్యుగంలో ఎన్ని అపారమైన సుఖాలుండేవి, అవన్నీ గతించిపోయాయి. ఇప్పుడు పిల్లలను మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల పూర్తి జ్ఞానముంది. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అదింకెవ్వరూ అర్థం చేయించలేరు. మీ బుద్ధిలో స్వప్నాల ప్రపంచముంది. ఇది ఇది గతించిపోయింది అని బుద్ధికి తెలుస్తుంది కదా. మీకు పైనుండి మొదలుకుని ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. మీరిప్పుడు త్రికాలదర్శులుగా త్రిలోకినాథులుగా అయ్యారు. త్రిలోకినాథులుగా అవ్వడం ద్వారా మీరు భగవంతుని వలే అవుతారు. భగవంతుడు కూర్చుని మీకు శిక్షణ ఇస్తారు. క్షణంలో స్వప్నమొస్తుంది కదా, కావున క్షణంలో మీకు బీజం మరియు వృక్షం మొత్తమంతా గుర్తుకు రావాలి. బాబా కూడా అంటారు, ఆది మధ్యాంతల జ్ఞానం నా వద్ద ఉంది, అందుకే నన్ను జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్, అన్నీ తెలిసిన వారు అని అంటారు. ప్రతి ఒక్కరి అవస్థ అదేవిధంగా ఉంటుందని వారికి తెలుసు. నేను కూర్చుని ఒక్కొక్కరి అవస్థ గురించి ఏం తెలుసుకుంటాను? కల్పపూర్వం ఏ అవస్థ అయితే ఉందో ఆ అవస్థలో ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. పురుషార్థం చేయించేందుకని బాగా పురుషార్థం చేయండి అని చెప్తారు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇది ఇది కతించిపోయిందని, ఈ విధంగా దేవతలు రాజ్యం చేసేవారని, మళ్లీ వచ్చి రాజ్యం చేస్తారని మీకు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానము, వీటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. శివలింగాన్ని స్మృతి చేయడం అలవాటైపోయింది, అందుకే బాబాను జ్యోతిర్లింగమని భావిస్తారు. బిందు అని చెప్తే తికమకపడతారు. వారు ఆత్మ చిన్నగా ఉంటుందని, పరమాత్మ పెద్దగా ఉంటారని భావిస్తారు. ఈ కలియుగి ప్రపంచంలో ఈ సమయంలో ఎంత ఆడంబరం ఉందో చూడండి. ఇది ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు. దీనిని మాయా ఆడంబరమని అంటారు. ఇది మాయా ఆర్భాటము. ఇప్పుడు ప్రపంచం ఎంత బాగా తయారైంది అని అంటారు కదా. పెద్ద పెద్ద మహళ్ళు తయారయ్యాయి. అమెరికాకు ఎంత ఆడంబరముంది. ఎంత ఆకర్షణీయమైన వస్తువులు తయారవుతూ ఉంటాయి. అవన్నీ కేవలం పైపై మెరుగులు కల వస్తువులేనని, అవిప్పుడు అంతమైపోతాయని మనకు తెలుసు. రోజురోజుకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆనకట్టలు మొదలైన వాటిని ఎలా తయారు చేస్తారంటే, ఇది ఇక పూర్తిగా కొత్త ప్రపంచం వలె అనిపిస్తుంది. మాయావి పురుషులు కదా. ఇది ఆసురీ సంప్రదాయం యొక్క ఆడంబరము. ఇదంతా ఇంద్రజాలము. ఇదంతా ఇప్పుడిక పోయినట్లే. గొప్ప గొప్ప విజ్ఞాన గర్వితులెవరైతే ఉన్నారో వారి బుద్ధిలో ఇవన్నీ అంతమైపోతాయనుంది. వారు ఒకరికొకరు ఎలా చెప్పుకుంటూ ఉంటారంటే, మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి, జోక్యం చేసుకోకండి, లేదంటే అంత అంతమైపోతుంది అని. అమెరికా తనను తాను శక్తివంతంగా భావిస్తుంది. మరి తప్పకుండా ఎదుర్కొనేందుకు రెండో నంబర్లో కూడా ఎవరో ఒకరుంటారు కదా. రెండు పిల్లులు పోట్లాడుకుంటాయని అంటూ ఉంటారు. యాదవులు తమ కులాన్ని వినాశనం చేసుకున్నారు, కావున వారిరువురు రెండు పిల్లులైనట్లు. అదే ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఈ సమయంలో మీరే జ్ఞానాన్ని తీసుకున్నారని, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారని పిల్లలని మీకు తెలుసు. తండ్రి వచ్చి మొత్తం జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి బుద్ధిలో ఏ విధంగానైతే ఉందో అలాగే పిల్లలని మీ బుద్ధిలో కూడా ఉంది. శివ్ అని బిందువునంటారు. ఆత్మలో కూడా మొత్తం పాత్ర అంతా ఉంది. సత్యుగం నుండి మొదలుకుని కలియుగం వరకు మీది ఆల్రౌండ్ పాత్ర. సత్య త్రేతాయుగాలలో మీరెప్పుడైతే సుఖాన్ని అనుభవిస్తారో అప్పుడు ఆ సమయంలో తండ్రి పాత్ర ఏమీ లేదు. తండ్రి అంటారు, నాకన్నా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. మీరు సుఖంలో ఉన్నప్పుడు నేను నిర్వాణధామంలో ఉంటాను, నా పాత్రేమీ ఉండదు. మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయించారు, కావున అలసిపోయేది కూడా మీరే. అందుకే కాళ్లను వత్తారు అని రాయడం జరిగింది. తండ్రి అంటారు, పిల్లలు, మీరు అలసిపోయి ఉంటారు. మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ప్రతి ద్వారంలో ఎదురుదెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో భ్రమిస్తూ భ్రమిస్తూ మీరు అలసిపోతారు. అప్పుడు తండ్రి వచ్చి మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. పూజార్ల నుండి పూజ్యులుగా చేస్తారు. పూజ్యులుగా ఉన్న మనమే మళ్లీ పూజార్లుగా అయ్యామని మీకు తెలుసు. పరమాత్మయే పూజ్యునిగా మళ్లీ పరమాత్మయే పూజారిగా అవుతారు అన్నట్లు కాదు. అలా కాదు, మనమే అలా అవుతాము. భారతే అవినాశీ ఖండంగా మహిమ చేయబడుతుంది. భారతే శివబాబా జన్మభూమి. జన్మభూమిపైనే మనుషులు బలిహారం అవుతారు. కాంగ్రెస్ వారు కూడా జన్మభూమి కొరకు ఎంతగా కష్టపడ్డారో చూడండి. విదేశీయులను బయటకు పారద్రోలారు. ఈ జన్మభూమి స్వర్గంగా ఉండేది. తర్వాత పంచవికారాల రూపీ మాయ వచ్చి మింగేసింది. మనం రావణుణ్ణి చాలా పెద్ద శత్రువుగా భావిస్తాము. అందరికన్నా అత్యంత పెద్ద శత్రువు మాయా రావణుడేనని, అతడే మన రాజ్యాన్ని తినేశాడని ఎవరికీ తెలీదు. మాయా గుప్తంగా ఎలుకవలే ఊదుతుంది. ఆ తర్వాత కొరుకుతూ ఉంటుంది. ఇది ఎవరికీ తెలియడం లేదు కూడా. కొరుకుతూ కొరుకుతూ పూర్తిగా దీవాలా తీయించేసింది. మాయ మన రాజ్యభాగ్యాన్ని దోచేసిందని ఎవరికీ తెలీదు. మన శత్రువు ఎవరు, మనం నిరుపేదలుగా ఎలా అయ్యాము అన్నది ఎవరికీ తెలీదు. మాయ పెద్ద ఎలుక. అర్ధకల్పం తింటూ తింటూ భారత్ను గవ్వతుల్యంగా చేసేసింది. అది చాలా శక్తివంతమైనది. ఇప్పుడు మళ్లీ మీరు గుప్తంగా దానిపై విజయం పొందుతున్నారు. మనం గుప్తరీతిలో రాజ్యాన్ని ఎలా తీసుకుంటాము అనేది మీకు తెలుసు. ఏ విధంగా గుప్తరీతిలో పోగొట్టుకున్నారో మళ్లీ అదే విధంగా గుప్తరీతిలో తీసుకుంటారు. ఇప్పుడు మళ్లీ దీనిపై విజయం పొందాలి అని ఎవరికీ తెలీదు. ఇవి ఎంత సూక్ష్మమైన రహస్యాలు. బాబా సహాయంతో మళ్లీ మనం రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాము. ఇక్కడ చేతులు కాళ్ళు ఉపయోగించేదేమీ లేదు. గుప్తరీతిలో మనం మన అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. అది అర్ధకల్పం ఉంటుంది. ఆ ఎలుక వంటి మాయ మెల్లమెల్లగా తింటుంది. కాని మీరిప్పుడు రాజ్యాన్ని 21 జన్మల కొరకు ఒకేసారి తీసుకుంటారు. ఇన్ని ఇన్ని జన్మలు తీసుకున్నారు అని 84 జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. సత్యుగంలో మన ఆయువు చాలా ఎక్కువగా ఉండేదని, తర్వాత అపవిత్రులుగా భోగీలుగా అవ్వడంతో ద్వాపర కలియుగాలలో 63 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఇది బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. కల్పకల్పము మాయ ఈ విధంగా రాజ్యాన్ని తీసుకుంటుంది. మళ్లీ మనం దాని నుండి తీసుకుంటాము. ఏ దేశం నుండి వచ్చాము, ఏ దేశంలోకి వెళ్లాలి అని పాటలో పాడతారు కాని అర్థం చేసుకోరు. ఆత్మ ఏ దేశం నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసు. మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. మొత్తం డ్రామా అంతటిలో హీరో హీరోయిన్ పాత్ర శివబాబాది. శివబాబాతో పాటు పాత్రధారులు ఎవరెవరున్నారు? మొట్టమొదట బ్రహ్మ విష్ణు శంకర్లకు జన్మనిస్తారు. ఆ తర్వాత పిల్లలను మీకిస్తారు. మీరు తండ్రికి సహాయకులుగా ఉన్నారు. తండ్రి తమ పాత్రను అభినయించి తమ ధామంలోకి వెళ్లిపోతారు. అలాగే సహాయకులైన మిమ్మల్ని కూడా తమతో పాటు ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. మీరు ముక్తిధామంలోకి వెళ్లి మళ్లీ జీవన్ముక్తిలోకి వెళ్లిపోతారు. దీనిని బుద్ధిలో ఎంత బాగా ఉంచుకోవాలి. కావున గతించిపోయిన స్వప్నాల ప్రపంచం ఇదే. సత్యత్రేతాయుగాలలో దేవీదేవతలు ఉండేవారని, ఇప్పుడు వారు లేరని మీకు తెలుసు. స్వప్నాల ప్రపంచాన్ని ఏ విధంగా బుద్ధిలో ఉంచుకుని కూర్చున్నాము, మొత్తం చక్రమంతా ఏ విధంగా తిరుగుతుంది అంటూ పాటలో ఎంత గుహ్యమైన రహస్యముంది. ఏ జ్ఞానమైతే తండ్రిలో ఉందో అది మనలో కూడా ఉంది. అనంతమైన తండ్రిలోనే ఈ అనంతమైన జ్ఞానమంతా ఉంది. ఇది కూడా స్వప్నం వలె అయిపోతుందని పిల్లలకు తెలుసు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. సత్యత్రేతాయుగలలో ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. గుహ్యమైన పాయింట్లు లభిస్తూ ఉంటాయి. బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉండాలి. భక్తి మార్గం ఏమిటి? అది ఎప్పటినుండి ప్రారంభమవుతుంది? దీనివలన లాభమేమీ కలగలేదు. భక్తి చేస్తూ చేస్తూ నష్టంలోకే వచ్చారు. ఇప్పుడు మళ్లీ మీరు గవ్వ నుండి వజ్రం వలె తయారవుతారు. మాయ గవ్వతుల్యంగా చేస్తుంది. బాబా జ్ఞాననాట్యాన్ని నేర్పిస్తారు. తర్వాత మీరు అక్కడకు వెళ్లి నాట్యం చేస్తారు. ఈ విషయాలు చాలా అద్భుతమైనవి మరియు బాగా తెలుసుకోదగినవి. ఇక్కడి ఆచార వ్యవహారాలు అక్కడ అసలుండవు. అది ఉన్నదే నిర్వీకారీ ప్రపంచము. అక్కడ మాయ నామరూపాలు కూడా ఉండవు. మొదట మీరు తండ్రిని స్మృతైతే చేయండి, వారసత్వాన్నైతే తీసుకోండి. ఇకపోతే అక్కడి ఆచార వ్యవహారాలు ఏవుంటే అవే నడుస్తాయి. అక్కడి ఆచార వ్యవహారాలన్నీ కొత్తగా ఉంటాయి. అక్కడ ఈ ఉత్సవాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ ఉదాసీనత ఉంటుంది. అందుకే ఉత్సాహాన్ని కలిగించే ఉత్సవాలను జరుపుతారు. అక్కడ నిత్యమో ఉత్సవమే. ఏడ్చే అవసరమే ఉండదు. ఉత్సవాలు జరుపుకునే విషయమే ఉండదు. సదా మనకు ఉత్సవ రోజులే ఉంటాయి. అక్కడ వివాహాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. కట్న కానుకలు లభిస్తాయి, దాసదాసీలు లభిస్తారు. అయితే పండుగలు మొదలైన వాటి అవసరం ఉండదు. ఇవన్నీ సంగమయుగపు పండుగలు. ఇవే భక్తి మార్గంలో జరుపుకోబడతాయి. అక్కడైతే ఎల్లప్పుడూ సంతోషాలే సంతోషాలు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు, మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మాయపై గుప్త రీతిలో విజయం పొందాలి. తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్గా అయి ఉండాలి. రెండవ పాయింట్, తండ్రి ఎవరు ఏ విధంగా ఉన్నారో వారిని అలా యథార్థంగా బిందు రూపంలో తెలుసుకుని స్మృతి చేయాలి. బిందువుగా అయి బిందువైన తండ్రి స్మృతిలో ఉండాలి. భోళాగా అవ్వకూడదు. వరదానము, తండ్రి డైరెక్షన్ల అనుసారంగా సేవగా భావిస్తూ ప్రతి కార్యాన్ని చేసే సదా అలసటలేనివారిగా మరియు బంధనముక్తులుగా కండి. ప్రవృత్తిని సేవగా భావించి సంభాళించండి, బంధనంగా భావించి కాదు. తండ్రి యోగం ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి అని డైరెక్షన్ ఇచ్చారు. ఇది బంధనం అనైతే తెలుసు. కాని క్షణక్షణం అనటం మరియు ఆలోచించటం ద్వారా ఇంకా కఠినమైన బంధనంగా అయిపోతుంది. మరియు అంతిమ క్షణంలో ఒకవేళ బంధనమే గుర్తుంటే గర్భజైల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అందుకే ఎప్పుడూ మీతో మీరు విసిగిపోవద్దు. ఇరుక్కోవద్దు కూడా, మరియు నిస్సహాయులుగా కూడా అవ్వద్దు. ఆటలా భావిస్తూ ప్రతి కార్యాన్ని చేస్తూ వెళ్ళండి. అప్పుడు అలసటలేనివారుగా కూడా ఉంటారు, మరియు బంధనముక్తులుగా కూడా అవుతూ ఉంటారు. శ్లోగన్, బ్రుకుటి కుటీరంలో కూర్చుని తపస్వి మూర్తులై ఉండండి. ఇదే అంతర్ముఖత. ఓం శాంతి.